దీనిని నేను మానవ కథలో కూడా రాశాను. చాలా గొప్ప శక్తివంతమైన పీఠం అది. అది యోనిస్థానం పడిన స్థలం అన్నమాట. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ఆ సమయంలో అశేష జనం వచ్చి అమ్మని చూస్తారు. అమ్మవారిని ఎప్పుడైనా పూజించవచ్చు. మాసానాం నియమో నాత్ర, దినానాం నియమోపిన, సదాసేవ్యం సదాసేవ్యం శ్రీదేవి. దేవి ఎల్లవేళలా సేవింపదగినది. ఈ నెలలోనే, ఈ రోజే, ఈ తిథి నాడే పూజించాలనే నియమం లేదు. అయినప్పటికీ అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 తిథులు అమ్మవారికి బాగా ఇష్టం. కాబట్టి అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో ఎక్కువ మంది జనం అమ్మని పూజించడానికి కామాఖ్యాదేవి అనే పేరు కలిగిన గౌహతిలో ఉన్న అమ్మ దగ్గరికి వెడతారు. ఆ తల్లి పేరు కామాఖ్య. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకున్నారంటే మీరు ఏమనుకుంటే ఆ కోరిక తీరుతుంది. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంతో ఉన్నది. ఆ ప్రాంతమునకు ఒక పేరు కూడా విష్ణువే పెట్టాడు. ఇప్పుడు కామాఖ్య ఉన్నటువంటి గౌహతి ఉన్న ప్రాంతాన్ని హరిక్షేత్రము అంటారు. హరిక్షేత్రే కామరూప. ఇప్పుడు నేను అన్న ఈ పదం దేవీ భాగవతంలో ఉంటుంది. యథాతథంగా ఇదే పదం హరిక్షేత్రే కామరూప. కామరూపి కాదు, కామరూప. స్త్రీలింగంలో కామరూప అవుతుంది. కామరూపి అంటే కామరూపిన్ అనే నకారాంత శబ్దం అన్నమాట. అది పుల్లింగానికి వాడతాం. అమ్మవారి స్థలాన్ని, గౌహతిని హరిక్షేత్రం అంటారు. అక్కడ అమ్మ కామరూప. శ్రీశైలంలో భ్రమరాంబిక అనే పేరుతో ఉన్నది. అదే లంకలో శాంకరిగా ఉన్నది. ప్రయాగలో మాధవి అనే పేరుతో ఉన్నది. నైమిషారణ్యంలో నైమిషే లింగధారిణి, లింగధారిణి అనే పేరుతో ఉన్నది. ఆవిడే లలిత అని కూడా పిలుస్తారు. నైమిషంలో లలితాదేవి అని కూడా పిలుస్తారు. లింగధారిణికి మరో పేరు లలిత. ఇలా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క రూపంతో ఆవిడ ప్రసిద్ధికెక్కింది. ఇలా అష్టాదశి శక్తిపీఠాలు ఏర్పడ్డాక, అమ్మ శరీరం తునాతునకలైపోయాక అప్పుడు ఈశ్వరుడు మౌనముద్ర ధరించాడు. ఆ తర్వాత కొంతకాలానికి వెళ్ళి అమ్మ హిమవంతునికి కూతురుగా, హైమవతిగా, గౌరిగా, పర్వతం కూతురు గనుక పార్వతిగా పుట్టి మళ్ళీ శివపత్ని అయ్యింది. దాంతో లోక కళ్యాణం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఈ అష్టాదశి శక్తిపీఠములు ఒకనొక కారణం చేత భూలోకంలో ఏర్పడ్డాయి. అమ్మ అనుగ్రహం లేకపోతే ఈ చరాచర జగత్తులో ఎవడూ మాట్లాడలేడు, కదలలేడు. వాళ్ళ నేను మాట్లాడుతున్నానంటే వాగ్దేవి నాలుక మీద ఉన్నది, వినగలుగుతున్నానంటే శ్రవణదేవి చెవుల్లో ఉన్నది, చూడగలుగుతున్నానంటే నేత్రదేవి ఉన్నది. నిన్న మీకు ఖడ్గమాలలో చెప్పానుగా, త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, ఇలా ఒక్కొక్క పేరుతో అమ్మున్నది. కళ్ళల్లో అమ్ముంటే ఆవిడకి నేత్రదేవి అని పేరు. నేత్రదేవి మన కంట్లో చేరిందంటేనే మనం చూడగలుగుతాం. నేత్రదేవి అనుగ్రహం లేకపోతే గుడ్డివాడైపోతాడు. వార్ధక్యంలో దృష్టి కన సరిగ్గా ఆనదు. కాబట్టి అందుకే పూర్వం నేత్రదేవిని పూజించేవారు. భీష్ముడు 157 బతికి కూడా రాత్రి చీకట్లో యుద్ధం చేయగలిగాడు. ఆయన కళ్ళు అంత బాగా కనబడ్డాయి. ఆయన ఏమైనా కళ్ళతోడు పెట్టుకున్నాడా? అంత ముసలాడు యుద్ధం చేస్తుంటే పడుచు వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఆయనకి కళ్ళకు అంత శక్తి ఎలా వచ్చింది? ఈ నేత్రదేవి ప్రభావం. అదొక గొప్ప ఉపాసన ఉన్నది. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే అమ్మ ఒక్కొక్క అవయవములో ఒక్కొక్క ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో అమ్మ ఉంటేనే మన అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. ఇలా అవయవాలలో చేరి మానవుల్ని అనుగ్రహించడానికే ఇన్ని శక్తిపీఠముల రూపంలో అమ్మవారు చేరింది. అమ్మ అవ్యాజ కరుణామూర్తి. ఆవిడ ఎప్పుడు ఎవరిని అనుగ్రహిస్తుందో మనకి తెలియదు. తక్కిన దేవతల కంటే అమ్మవారి రూపంలో మనం పూజించడం వల్ల ఎక్కువ తొందరగా వరాలు పొందగలుగుతాం. కారణం ఏమిటి? పురుష రూపంలో ఉన్నప్పుడు భగవంతుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడట, కఠినంగా ఉంటాడు. వాడి దగ్గర పూర్తిగా ధర్మం ఉన్నదా లేదా, నియమం ఉన్నదా లేదా, వాడి మనస్సులో పవిత్రత ఉన్నదా లేదా అని చూస్తట పురుష రూపంలో ఉన్నప్పుడు పరమాత్మ. అదే స్త్రీ రూపంలో ఉంటే ఆ పరమాత్ముడు అప్పుడు ఆయన మన దగ్గర నిష్ట ఉందా, తిష్ట ఉందా, పాండిత్యం ఉందా, వస్తువులున్నాయా, ఇవేం పట్టించుకోడు ఆయన. నిజంగా అమ్మ రూపంలో ఆయన కరుణించకపోతే మనం చేసే పాపాలకి మన భూదేవి తట్టుకోగలదటండి. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత అందంగా కనపడినా, ఎన్ని బొట్లు పెట్టినా, లోపలున్న మనస్సు పవిత్రంగా లేకపోతే ఆ వ్యక్తి ఎప్పటికీ తరించడు. మనలో సంపూర్ణ పవిత్రత ఎప్పటికీ రాదు. మానవుడై పుట్టినంతకాలం, అందులో ఈ కలియుగంలో ప్రజల మధ్యలో తిరుగుతున్నంతకాలం పూర్తిగా సచ్చీలుడు ఉండడు. నేనైనా మీరైనా కుండ బదలు కొట్టినట్టు ఉన్న విషయం ఒప్పుకోవలసిందే. కొంత మంచితనం ఎక్కువ ఉంటే వాడిని మంచివాడు అంటున్నాం, కొంత మంచితనం తక్కువ ఉంటే వాడిని పాపాత్ముడు అంటున్నాం. ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి మీద కోపం రాకుండా ఎవరికైనా ఉంటుందో ఆలోచించండి. ఎవడన్నా మన తిడితే నీవు నాశనం అయిపోవాలని తిట్టకుండా ఎప్పుడైనా మనస్సులో అయినా అనుకోకుండా ఉన్నాడా? అందుకని ఏమన్నారు, అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుదుడు, ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అన్నారు. పైకి ఎవరికీ తెలియకుండా వీడు ఎంత నాటకం ఆడినా నీకు తెలియకపోయినా ఈశ్వరుడికి తెలియదా? అబ్బే నాకెందుకండి, నాకేం వద్దండి అంటాడు. లోపల మాత్రం అనవసరంగా ఎవరి దగ్గర ఏం వద్దన్నాను వాడు ఇవ్వట్లేదురా అని ఏడ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి ఏదో ఒక సమయంలో మనలో ఒక కుళ్ళు కుతంత్రం కుట్ర లేకుండా ఉండడం కష్టము గనక సంపూర్ణమైన శుద్ధమైన మనస్కుడు కలియుగములో ఉండడు అని నేను కాదు, నేను చెప్పలేదు సుమా, ఇదంతా వ్యాసుడు చెప్పాడు. మరి ఇలాంటి అపవిత్ర మనస్సు కలిగిన వాడు తరించాలి. తరించాలంటే ఏం చెయ్యాలి? అమ్మని పట్టుకోవాలి. ఎందుకు అమ్మని పట్టుకోవాలి? అమ్మకి పిల్లలు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ మీద ప్రేమే ఉంటుంది ఆవిడ తల్లి కనుక. తల్లి లక్షణం ఏమిటి? పిల్లలు ఎన్ని పిచ్చి పనులు చేసినా సరే, అబ్బాయి మా అబ్బాయి అలా ఉంటాడు కానీ చాలా మంచివాడండి, వాడు చాలా దుర్మార్గుడు, లోకకంటకుడైనా మా అబ్బాయి మనస్సు వెన్నపోసండి, అప్పుడప్పుడు అలా ప్రవర్తిస్తాడు, రేపైనా వాడు బాగుపడతాడు అంటుందిటి పాపం. మన తల్లే మనల్ని చూసి మనలో ఉన్న లోపాలను తట్టుకుని వీడిని కాపాడుతూ ఉంటే సకల లోకమాత జగన్మాత ఎటువంటి కరుణతో ఉంటుందో ఆలోచించండి. అందుకే ఆవిడ మాతలకు మాత, సకలలోకేశ్వరి, జగన్మాత. అందుకే ఆవిడకి జగత్ప్రసూహు అంటే జగత్తులన్నిటినీ కన్న తల్లి, ప్రసూహు అనే శబ్దమునకు తల్లి, అందరినీ కన్న తల్లి. అందువల్లే ఆవిడ అవ్యాజ కరుణామూర్తి. దేవీ భాగవతంలో ఒక మాట చెప్పారు, ఏమిటో తెలిసిన, ఒకప్పుడు చాలామంది దేవీ భాగవతం వినడానికి వచ్చారు. దేవీ భాగవతం వినడం పూర్తయింది, అప్పుడు అమ్మవారు అంది విష్ణువుని పిలిచి వీళ్ళంతా శ్రద్ధతో దేవీ భాగవతం విన్నారు, వీళ్ళ కోసం విమానములు పంపు అంది. అప్పుడు ఆయన విమానాలు పంపాడు. ఎన్ని పంపేట? మొత్తం పురాణం వినడానికి 2000 మంది వచ్చారు, 10 విమానాలే పంపాడు. 10 మంది దగ్గరకు ఆ విమానం వచ్చి, మీ అందరూ మీ 10 మంది విమానం ఎక్కండి వైకుంఠానికి తీసుకురమ్మంది అమ్మ అనగానే ఈ పురాణం చెబుతున్నాయని కూడా అనుమానం వచ్చింది. ఇదేమిటండి, ఈ పురాణం వినడానికి ఏకంగా పందిరి వేశారు, దాదాపు 2000 మంది వచ్చారు, అందులో కేవలం 10 మందిని మాత్రమే వైకుంఠానికి తీసుకెడుతున్నారు, తక్కిన వాళ్ళందరికీ ఎందుకు విమానం పంపలేదు అని పురాణం చెబుతున్నాయని అన్నాడు. ఇంత ఈ పురాణం చెబుతున్నాయని సాక్షాత్ సూత మహర్షి. ఆయనకి అందరి మీద అభిమానం గనక, నా కోసం కూడా విమానం తేలేదు, కనీసం పురాణం చెబుతున్న నాకు తేలేదు, వింటున్న అందరికీ తేలేదు, ఇందులో ఒక 10 మెంబర్స్ని మాత్రమే ఏరుకుని వారిని వైకుంఠానికి తీసుకెళ్ళడానికి ఎందుకు వచ్చారు శ్రీమన్నారాయణ అంటే, ఈ పురాణం వింటున్న వాళ్ళందరూ శ్రద్ధతో వినలేదు, కొంతమంది ఈ 10 మంది శ్రద్ధగా విన్నారు, ఆఖరికి చెబుతున్న నువ్వు కూడా మధ్యలో పక్కకు చూసావు అన్నట్ట. అప్పుడు ఆయన తెల్లబోయి, అంటే పురాణం చెబుతున్నప్పుడు పక్కకు చూసినంత కారణం చేత చెప్పిన ఆయనకు కూడా విమానం రాలేదు, అంటే ఒక 10 మంది మాత్రం మహానుభావులు ఫోన్లు మాట్లాడకుండా అటు ఇటు పక్కకు చూడకుండా మధ్య మధ్యలో కబుర్లు చెప్పుకోకుండా కుర్చీల్లోంచి అటు ఇటు లేవకుండా ప్రారంభంలో వచ్చి చివరిదాకా కూర్చున్నారన్నమాట. ఇంతకీ 10 మెంబర్స్ వీళ్ళు ఎవరో నాకు ఇప్పటికీ సరిగ్గా తెలియట్లేదు, ఆ పుణ్యాత్ములు ఎప్పుడైనా నా కోసమైనా రికమెండేషన్ చేసి ఒక విమానం పంపిస్తే సంతోషిస్తాను. అప్పుడు అమ్మవారు అక్కడికి ప్రత్యక్షమై, నాయన ఫోన్లే ఎలా విన్నా విన్నారు కదా, ఈ 10 మందికే కాక మొత్తం అందరికీ విమానాలు పంపించొద్దిట, అదేమిటి తల్లి, శ్రద్ధగా విన్న వాళ్ళ కోసమే విమానం పంపాలి కదా అన్నాడు శ్రీహరి. వీళ్ళంతా నా పిల్లలు, ఎంతో కొంత విన్నారు కదా, మధ్యలో వచ్చారో అటు ఇటు వెళ్ళే విన్నారో సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూనే విన్నారో లేక నిలబడి విన్నారో లేదా చివరిన ప్రసాదం కోసం వచ్చారో క్షణం విన్నా విన్నట్టే అందరికీ విమానం పంపించింది. ఇదే అమ్మకి అయ్యకి తేడా. చూసారా, అయ్యవారైతే ఖచ్చితంగా నియమం ప్రకారమే విమానం పంపుతాడు, అమ్మవారు అలా కాదు, పోలే ఎలా ఉన్నావు వచ్చారు కదా అంది. సరే ఆయన అమ్మవారి మాట కాదంట కదా, మొత్తం జనం కోసం ఎంతమంది ఉన్నారో అన్ని విమానాలు 2000 విమానాలు పంపాడు. ఇప్పుడు ఈ జనాలు 2000 విమానాలు వచ్చి ఎక్కి వెళ్ళిపోవాలిగా. వీళ్ళలో ఒక ఆయన లేచి, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మా ఆవిడికి చెప్పలేదండి, మళ్ళీ ఇంటికి వెళ్ళకపోతే ఆవిడ బాధపడుతుందండి, ఆవిడ పర్మిషన్ తీసుకొస్తానన్నాడు ఒకడు. విమానం ఎక్కాక విమానం మధ్యలో పేలిపోతుందేమో ఎందుకు వచ్చిందిలేండి, నేను ఇంటికి వెళ్ళి మా ఆవిడ ఇవాళ ఆదివారం పూట మా కోసం పూరీ కూర చేసిందన్నాడు ఒకడు. నిజంగా అమ్మవారు విమానములు పంపినా అందరికీ యోగం ఉంటుందా? నిజంగా ఇప్పుడు అమ్మవారు 2000 విమానాలు పంపితే మీరు అందరూ నాతో పాటు వచ్చేస్తారా మణిద్వీపానికి? ఎక్కడొస్తారు? కేటీ రోడ్లు ఇళ్ళు ఏమైపోతాయి, బిజినెస్లు ఏమైపోతాయి అని కొందరు అటుపోయేవాళ్ళు ఉంటారు. తిరుపతి వాడు కొంచెం మంచివాళ్ళు వస్తే రావచ్చేమో చెప్పలేం కానీ రారు. అందువల్ల వీళ్ళల్లో మళ్ళీ కొంతమందే విమానం ఎక్కగలిగారట. అవ్యాజ కరుణామూర్తి అయిన అమ్మ పిల్లల తప్పు పట్టించుకోకుండా వీళ్ళని వైకుంఠానికో కైలాసానికో తీసుకెళ్లాలనుకున్న వాడి యోగం బాగులేకపోతే వాడు అమ్మవారి సన్నిధానానికి వెళ్ళలేడుగాక వెళ్ళలేడు. ఈ కథ కాళికాపురాణంలో ఉంటుంది. కాబట్టి అమ్మకి తప్పు కనపడదు, అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ పట్టుకెళ్ళాలనుకుంటుంది. పట్టుకు వెళ్ళాలనుకున్నా మనకి అమ్మ దగ్గరికి వెళ్ళే యోగం రావాలంటే అత్యంత శ్రద్ధ కావాలి, అత్యంత భక్తి కావాలి, మనకు కూడా యోగం ఉండాలి, భగవంతుడు ఇద్దామన్న పుచ్చుకునే శక్తి ఉండాలిగా మరి. అందువల్ల వినడంలో నియమం ఉండాలి, చెప్పడంలో నియమం ఉండాలి, వినిపించడంలో నియమం ఉండాలి. ఇదంతా పక్కన పెడితే ఎలా విన్నా వాళ్ళని అనుగ్రహించాలని కోరుకుంటుంది కనుకే అమ్మవారికి ఒక నామం ఉన్నది. అదేమిటి? అవ్యాజ కరుణామూర్తి. ఏ వంకా లేకుండా, ఏ నెపము లేకుండా, అవతలివాడి వల్ల ప్రయోజనము ఆశించకుండా పిల్లల్ని ప్రేమించే తత్వం ఒక్క అమ్మ దగ్గరే ఉంటుంది. ఒక కుర్రాడు బురదలో పడ్డాట. వాడు ఒళ్ళంతా బురద అంటుకుంది. పక్కనే వాడు నాన్నగారు ఉన్నాడే, వాడు బురదలో అడుగుతున్నాడు, వాడు శుభ్రం చెయ్యి అన్నట్ట. పోనీ ఆయన శుభ్రం చేయడు పాపం. పాపం వాళ్ళ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి బాత్రూంలోకి తీసుకెళ్ళి బాత్రూంలో మళ్ళీ వేడి నీళ్ళ స్విచ్ మన దగ్గర ఉంటే మనం వేసుకోవచ్చు, లేకపోతే అక్కడ అవతల రూమ్లో ఉంటే బాబు కాస్త నాయన ఆ స్విచ్ వేయరా బాబు అని అవతలవాడికి చెబితే వాడు దయచేసి వేస్తే అప్పుడు ఆ వేడి నీళ్ళు రాగానే ఈ వేడి నీళ్ళతో కుర్రాన్ని కడిగిందట. శుభ్రంగా కడిగి వాడికి మంచి బట్టలు వేశాక భలే ముద్దు వస్తున్నాడు అని అప్పుడు సంకర వేసుకుని మార్కెట్కి తీసుకెళ్ళాట ఈయన. అమ్మ వాడి బురదను అసహ్యించుకోకుండా మలమూత్రములు కడిగి శుభ్రం చేసి మంచి బట్టలు వేస్తేనే అయ్యగారు తీసుకెడతారు ఈ కుర్రాడిని. కానీ కుర్రాడు ఒళ్ళంతా మలం మూత్రం పూసుకుని చండాలంగా కనబడితే వాడిని ఏ తండ్రినా మార్కెట్కి తీసుకెడతాడు, అబ్బాయిని తీసుకెడతాను, సినిమాకి తీసుకెడతాను అంటాడు అండవు. భగవంతుడి రూపంలో, పురుష రూపంలో ఉన్నప్పుడు పరమాత్ముడు మనలో లోపాలుంటే ఈ లోపములు మలమూత్రములుగా భావించి దగ్గరికి తీసుకోడు. అందుకే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పవిత్రంగా వెళ్ళాలి. కదే అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా, పాపాత్ముడు అయినా, త్రాగుబోతు అయినా, తిరుగుబోతు అయినా సరే ఆవిడ క్షమించి పోన్లే, ఎలా అయినా వాడు నా భక్తుడే కదా, అమ్మ అన్నాడు కదా అని క్షమిస్తుంది. అందువల్ల కూడా అమ్మవారిని అవ్యాజ కరుణామూర్తి అన్నారు వ్యాస వేదవ్యాసుల వారు. అందుకే చిట్ట చివర దేవీ భాగవతం రాశాడు, మాతృ రూపంలో అమ్మని భజించండి, పూజించండి, దానివల్ల తొందరగా ముక్తి పొందుతారు అని. అటువంటి జగన్మాత చరిత్ర 18,000 శ్లోకములతో శ్రీమద్ దేవీ భాగవతం అనే పేరుతో వేదవ్యాసుల వారు లోకానికి అందించారు. చిట్ట చివరగా ఒక ధర్మ సందేహం కూడా తీర్చాలి. సతీదేవి వంటి జగన్మాతని కూతురుగా పొంది కూడా ఏ కారణం చేత దక్షుడు ఆవిడ కూతురుగా నిలబెట్టుకోలేకపోయాడు, శివుడికి దూరం అయ్యాడు, దానికి ఏదో కారణం ఉండాలిగా. ఒకప్పుడు సౌనకాది మహర్షులు సూతుణ్ణి నైమిషారణ్యంలో, అది కూడా దేవీ భాగవతం సప్తమ స్కంధంలో ఓ ప్రశ్న వేశారన్నమాట, ఎంత దురదృష్టవంతుడు దక్షుడు, అమ్మవారిని దూరం చేసుకున్నాడు, కూతురుగా పుట్టిన జగన్మాతని దూరం చేసుకున్నాడు, అల్లుడైన శివుడికి వ్యతిరేకం అయిపోయాడు, భ్రష్టుడయ్యాడు, అమ్మని ఎలా విడిచిపెట్టాడు వాడు అని అడిగితే దానికి ఒక కారణం ఉంది, అసలు రహస్యం చెబుతున్నాను విను అని ఆ కథని దేవీ భాగవతంలో సప్తమ స్కంధంలో సౌనకాదులకు సూతుడు చెప్పాడు. ఒకప్పుడు దుర్వాసుడు అమ్మవారి మణిద్వీపానికి వెళ్ళాడు. దుర్వాసుడు డైరెక్ట్గా అమ్మ దగ్గరికి వెళ్ళగలడండి, మీకు నిన్న కూడా చెప్పాను కదా, ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణ. ద్వైపాయనుడు, శాపాయుధుడు మొదలైన వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మెట్లు కింద ఉంటారట. అమ్మ దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలిగే శక్తి దుర్వాసుడికి ఉన్నది. దుర్వాసుడు మహాత్ముడు, మణిద్వీపానికి క్షణంలో వెళ్ళి తిరిగి వస్తాడు. అలా ఒకసారి దుర్వాసుడు అమ్మవారి మణిద్వీపానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు పారిజాత పుష్పములతో ఒక దండ కట్టి ఆ దండని పట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అమ్మవారు భువనేశ్వరి జగదేక సుందరి కొలువులో ఉంది. దుర్వాసుడు వినయంగా వెళ్ళి ఈ పారిజాత పుష్పాల మాల అమ్మకిచ్చాడు. అమ్మ దాన్ని ప్రేమతో స్వీకరించి మెడలో వేసుకుని మళ్ళీ తీసి దుర్వాసుడికి ఇచ్చింది. అమ్మ తన మెడలో వేసుకుని తీసి ఇచ్చినటువంటి మాలని శేషమాల అంటారు. ఒకసారి ధరించి తీసినటువంటి మాల శేషమాల, దానికి నిర్మాల్యము అని కూడా పేరు. అది దుర్వాసుడికిచ్చి, నీకు ప్రీతిపాత్రులైన వాళ్ళకి ఈ దండ ఇయ్యి, ఇది ధరించిన వాళ్ళు సుఖంగా ఉంటారు. అమ్మ ధరించగా బయటకు వచ్చిన దండని దుర్వినియోగం చేసిన వాడు భ్రష్టుడవుతాడన్నది. వెంటనే దుర్వాసుడు ఆ దండ తీసుకుని ఎవరికి ఇద్దామా అని వస్తున్నట్ట. ఇంతలో దారిలో దక్షుడు కనబడ్డాడు. దక్షుడు ఈ మాల చూచి పొంగిపోయాడు. ఎందుకని, సహజంగా అది స్వర్గలోకంలో ఉన్న పారిజాత పుష్పాల మాల కనుక ఘుమఘుమలాడిపోతున్న వాసనతో ఉన్నది, సువాసనతో ఉన్నది, అందంగా ఉన్నది. మన భూలోకంలో ఉన్న పువ్వులైతే కాసేపటికి వాడిపోతాయి, కానీ అవి అమ్లాన పుష్పములు, ఎప్పటికీ వాడిపోవు. అవి వాడవు, పరిమళము చెడవు, చాలా అందంగా ఉంటాయి. అందుకే ఆయన సహజంగా వాడకుండా ఉన్న పూలమాలని చూసి సంతోషించాడు. పైగా అమ్మ ధరించి బయటికి తీయడంతో అమ్మవారి శరీర సుగంధం దానికి అంటుకున్నది. అమ్మవారి శరీరం నుంచి అమోఘమైన పరిమళం వస్తుంది. ఇంకా పరిమళాన్ని దేంతోటి పోల్చలేము. చందనము కంటే, పుష్పముల సువాసన కంటే, అనేక రకాల సుగంధ ద్రవ్యముల కంటే అమ్మ శరీరము ఎక్కువ సువాసనతో ఉంటుంది, సహజ సిద్ధమైన గంధంతో ఉంటుంది. అందుకేగా దూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో సింధుర రాజగమనాథం మెల్ల బంధంబు సహజ గంధంబు అన్నాడు. అమ్మవారి జుట్టే సువాసనతో ఉంటుందిట. అమ్మవారిలో ఒక భాగమైన పార్వతి జుట్టే అంత సువాసనతో ఉంటే ఇంకా సకల లోకేశ్వరి రాజరాజేశ్వరి శరీరం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ ఒంటికి ఈ పూలదండ తగలడం వల్ల ఈ పూలదండలోంచి ఇంకా ఎక్కువ సువాసన వచ్చింది. అందుకని ఈ సువాసన పీల్చి ఆ పూలు చూచి మురిసిపోయి, ఎక్కడిది ఈ మాల అనగా, నేను ఇప్పుడే మణిద్వీపానికి వెళ్ళాను, అమ్మ మెళ్ళో వేశాను, అమ్మ మెచ్చుకుని నాకు ఈ దండ ఇచ్చింది, ఈ దండ నీకు ఇష్టమైన వాడికి ఇమ్మని అమ్మ నాకు ఇచ్చింది అనగానే, దుర్వాస నేను దక్షుణ్ణి, నేనంటే నీకు ఎంతో ఇష్టం, పైగా సతీదేవి నా కూతురు కూడా, కాబట్టి దయతో నాకు ఈ దండ ఇవ్వా అన్నాడు. సంతోషించి దుర్వాసుడు దండిచ్చాడు. ఈ దండని మెళ్ళో వేసుకుని ఇంటికి వచ్చాడు. వచ్చాక ఏం చేశాడు ఆ పూటవాడు దుర్బుద్ధి వల్ల, రతిక్రీడ చేసే సమయంలో పరుపు మీద ఈ పువ్వులు జల్లుకుని పడుకుంటే ఎంత బాగుంటుందో, సువాసనతో ఉంటుందనుకుని ఆ పువ్వులు మంచం మీద జల్లుకుని ఆ పూట వీరినితో క్రీడించాడు. పరమ పవిత్రమైన దేవతలు ధరించిన మాల ఇంటికి వచ్చాక దాన్ని పూజామందిరంలో పెట్టుకోవాలి, లేదా గోడకి తగిలించాలి. అంతేకాని తాము నిత్యం చేయనించే మంచం మీద వేసుకోకూడదు. వాడు ఆ మంచం మీద వేసుకున్నాడు, భార్యా సంగమం చేశాడు. ఆ పాపంతో అమ్మవారికి వాడు విరోధైపోయాడు, శివుడికి విరోధయ్యాడు. చివరికి తలకాయిపోయి గొర్రె తలకాయ వచ్చింది. కాబట్టి గొర్రెల్ని పూజించే వాళ్ళంతా ఎవరన్నమాట, పూర్వకాలంలో ఇలా దేవతల యొక్క పూలమాలలకు అపచారం చేశారన్నమాట. దాంతో అప్పటి నుంచి కాపరి, గొర్రెల కాపరిని నన్ను సేవించుడి పరిశుద్ధ అంటున్న వాళ్ళంతా, వీళ్ళంతా అలాంటి దేవద్రోహులు అన్నమాట. ఈ కథ ఏది, అమ్మవారి మాలని దుర్వినియోగం చేశాడన్న కథ పుక్కిటి పురాణం కాదు. నేనేం చెప్పినా ప్రామాణికం లేకుండా చెప్పను. దేవీ భాగవతం 7వ స్కంధంలో ఉంది, చూసుకోండి కావాలంటే. అప్పుడు ఆ శాపగ్రస్తుడై ఆ మాలను అపవిత్రం చేసి దక్షుడు ఇలా భ్రష్టుడయ్యాడు. కాబట్టి ఈ ఎప్పుడైనా మనం గుళ్ళో కడితే, గుళ్ళో ఏదైనా ఒక పువ్వు ఇస్తే భక్తితో నెత్తి మీద పెట్టుకోండి. విష్ణువాలయంలో, శివాలయంలో, లేక అమ్మవారి ఆలయాలకు వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఏం చేయాలో చెబుతున్నా వినండి. విష్ణువాలయంలో ఏదైనా దండ ఇస్తే దాన్ని శిరస్సును పెట్టుకోండి, మెడలో వేసుకోండి, జాగ్రత్తగా ఇంటికి తెచ్చి పూజించండి. తులసి మాల ఇస్తే మాత్రం మెడలో వేసుకోవాలి తప్ప నెత్తి మీద పెట్టుకోకూడదని నిన్న కూడా చెప్పాను. తులసి మాత్రం శిరస్సును పెట్టుకుంటే వాడు మూర్ఖుడవుతాడని దేవీ భాగవతం 9వ స్కంధం చెబుతోంది. అమ్మవారి గుళ్ళోకి వెళ్ళినప్పుడు పువ్వు తీసుకుని నెత్తి మీద పెట్టుకోండి, లేదా దండ మెడలో వేసుకోండి. దాన్ని జాగ్రత్తగా ఎవరూ తొక్కని చోట, ఏ చెట్టులోనే వేసేయండి, తర్వాత వాడిపోతే ఎవరూ తొక్కని చోట పెట్టండి. ఒక్క శివాలయంలో మాత్రం మనం ధరించకూడదు. శివాలయంలో ఏదైనా పువ్వు ఇస్తే దానిని నందీశ్వరుడి మీద పెట్టాలి. ఎందుకంటే రుద్రమాల్యమును ధరించేంత శక్తి మనకి లేదు, ఆ శక్తి కేవలం నందీశ్వరుడికే ఉన్నది. అందుకే శివాలయంలో పత్రి కానీ పువ్వు కానీ ఇస్తే కళ్ళకద్దుకుని నంది మీద పెడతారు. ఒకవేళ నంది మీద పెట్టడం కుదరకపోతేనో, ఓ పెద్ద గుళ్ళోకి వెళ్ళాం, ఆ గుళ్ళోకి దర్శనానికి వెళ్ళడమే కష్టం. VIPలకి తప్ప సామాన్యులకి దర్శనం ఉండనటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. అప్పుడు నందీశ్వరుడిని ఏం ముట్టుకుంటాం? కాబట్టి ఈ పత్రి ఎవరూ తొక్కని చోట ఒక మారుమూల చోట వెయ్యాలి. అది మాత్రం శిరస్సును పెట్టుకోకూడదు. ఇవన్నీ దేవీ భాగవతంలో, శివపురాణంలో కూడా చెప్పారు. ఒకవేళ వాటిని ఇలాగ అపవిత్రం చేస్తే దానివల్ల వచ్చే ఫలితం ప్రమాదం. మొత్తం మీద ఏతావాత అవ్యాజ కరుణామూర్తి అయిన అమ్మని గౌరవించి, అమ్మని పూజించి తరించండి అని దేవీ భాగవతం చెబుతున్నది. అంత మహాచరిత్ర చెప్పడానికి కనీసం ఒక మాసమైనా ఉండాలి. 9 రోజుల పాటు వాటిలో ఉన్న కొన్ని కథల యొక్క సారాంశాన్ని మీకు అందించాను. ఇంత మహాకార్యక్రమాన్ని తన భుజస్కంధం మీద వేసుకుని, ఇది 10 మంది కమిటీతో చేసిన పని కాదు, ఊరికే ఒక సంఘం పేరు పెడుతున్నాడు కానీ కర్త కర్మక్రియ పూర్తిగా చెన్నుపాటి కృష్ణ, అందులో ఏం సందేహం లేదు. ఆయనకి కోరిక కలిగింది. నిజంగా పాప ఆయన 40 రోజులు విందామనుకున్నాడు. ఎవరు వినకపోతే నేను వింటాను, నా కోసమైనా చెప్పండి అన్నాడు ఆయన. ఆ తర్వాత నాకు కుదరక 30 రోజులు ఇచ్చాను. 30 రోజుల కార్యక్రమం ఏదో కారణం చేత ఆగింది. ఈ 9 రోజుల కార్యక్రమం వచ్చినందుకు సంతోషించండి. ఆయన పరమ గురుభక్తి కలిగిన వాడు, ప్రత్యక్ష దత్తాత్రేయుడైన గణపతి సచ్చిదానంద స్వామి వారి పాదపద్మములు నిరంతరం పూజించే పుణ్యాత్ముడు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఈ కార్యక్రమం చేస్తానడగా స్వామివారు కూడా అవ్యాజ కరుణామూర్తి, ఆయన అమ్మవారికి మారు రూపం, అందువల్ల ఆయన ఆశీర్వదించి పంపారు. స్వామి కటాక్షం వల్ల, సద్గురువుల యొక్క కటాక్షం వల్ల, తిరుపతి వెంకటేశ్వరుడు సంపూర్ణ సహకారం చేయటం వల్ల, వెంకటేశ్వరుడు అనుగ్రహించకపోతే ఇక్కడ ఏ కార్యక్రమం చేయగలుగుతాం? పిలిస్తే పలికే గోవిందుడు ఆయన. అందువల్ల గట్టిగా గోవింద అనండి, తక్షణం మన పనులన్నీ కూడా అయి తీరుతాయి. గోవింద అంటే పాపం పోయిందా అని ఆయన పాపం తొలగిస్తాడు, ఆయన అనుగ్రహించాడు. అప్పుడు ఆయన వెనకాతలు ఎంతోమంది చేరచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన మనస్సులో పుట్టినటువంటి కోరికలు నెరవేర్చుకునే శక్తి ఆయనకి ఇచ్చాడు భగవంతుడు. ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయనకి సహకరించిన వారికి, ఇంకా ఎన్నో రకాలుగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ నేను పేర్లు ఎత్తి ఆశీర్వదించకూడదు కనుక కేవలం ఏ పేరు తలుచుకోకుండానే అందరికీ శుభము కలుగుగాక, అందరికీ శుభము కలుగుగాక, అందరికీ శుభము కలుగుగాక అని ముమ్మార్లు మంగళాశాసనం చేస్తున్నాను.
ఎస్విబిసి ఛానల్ వాళ్ళు, డిపిడబ్ల్యూ స్టోర్ నుంచి కుర్చీలు వగైరహ ఇన్ని కూడా మనం సమకూర్చుకోగలిగాం. ఈవేళ కార్యకర్తలే అన్న వితరణ కూడా చేసినారు. చాలా అద్భుతంగా ఈ 9 రోజులు కూడా కార్యక్రమం జరిగింది సార్. నేను 9 రోజులు ఇక్కడ ఉన్నాను కాబట్టి, మీరు ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి కాబట్టి నేను మీకు రిపోర్టు మాదిరిగా ఇది ఒక సమగ్ర నివేదికగా మీకు సమర్పిస్తూ ఉన్నా. ఇంతే జనం వచ్చి రోజు ఈ చక్కని చల్లని ఆహ్లాద వాతావరణంలో కథను ప్రశాంతం ఆస్వాదించినారు. అంతటి అద్భుతమైనటువంటి శక్తి, కంఠం, పురాణాలను పరిశీలించేటువంటి అవగాహన, ఎక్కడెక్కడ ఏ కథ ఉంది అనేటువంటి ఒక ఆ మర్మం తెలిసినటువంటి వ్యక్తి పద్మాకర్ గారు, దాంట్లో సందేహం లేదు.